Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం అజయ్ అన్నపూర్ణ గారి కథాకదంబం కార్యక్రమం ఆగస్ట్ 8, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కథాకదంబం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే కనుమూరి శ్రీదేవి అన్నపూర్ణ. ఈరోజు మనం వినబోయే మొదటి కథ వెండి గిన్నె. ఈ కథను రచించిన వారు శ్రీ ఆనందరావు పట్నాయక్ గారు. వినండి వెండి గిన్నె. ఆ రోజు పోలేరమావాస్య, అందరూ తమ ఇళ్లలో పండుగ చేసుకునే రోజు. కానీ వేదాంత్ ఇంట్లో మాత్రం పండుగ లేదు. కారణం, ఆ రోజు అతని తండ్రి తద్దినం. బ్రాహ్మణుడు తన తంతు ముగించుకుని వెళ్లేసరికి 2:00. ఇద్దరు భక్తులతో కూర్చుని వేదాంత్ భోజనం ముగించుకుని లేచేసరికి 3. తరువాత ఆడవాళ్లు కూర్చుని తినడం ఆరంభించారు. నడుం వాలుద్దామని మంచం మీదకి చేరాడు వేదాంత్. తను చిన్నప్పుడు స్కూల్లో చదివే రోజుల్లో తద్దినానికి తరలివచ్చేవారు జనం. సీజన్ కాకపోయినా పనసకాయ పొట్టు, ఆవుపిండి పెట్టి చేయాల్సిందే. దాంతోపాటు మరో 2 కూరలు, పరమాన్నం, గారెలు ఉండేవి. వచ్చిన అతిథులు సుష్టిగా తిని త్రేంచి వెళ్తుంటే నానమ్మ కళ్ళలో ఆనందసాగరపు అలల సునామీ అలలకన్నా ఉవ్వెత్తున లేచిపడుతూ ఉండేవి. వంచనీయం కాదు కానీ తాతగారి తద్దినం ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూసే రోజులు కూడా ఉండేవి. ఇప్పుడు తండ్రి తద్దినం వస్తుందంటే గుండె లయ తప్పుతూ ఉంటుంది. అత్యసర్ జీతాలు, 10 ఏళ్లుగా ఇంజనీరింగ్ చదువుతున్న కొడుక్కి మనీయార్డర్లు, కూతుళ్లకు అడపాదడపా కాన్పులు, మనవడు మనవరాళ్లకు పుట్టినరోజున అరకాసు బంగారం కొనడం, ఇవన్నీ తలకు మించి బరువైపోతున్న రోజులు. అందులోనూ ఈ కరువు కాలంలో తద్దినం నాటికి అదనంగా వెచ్చాలు, కూరలు, నారలు తేవడం, బ్రాహ్మణుడికి దానాలు, భోక్తలకు దక్షిణ ఇచ్చుకునేసరికి బడ్జెట్ లోటు స్పష్టంగా తెలిసొచ్చేది. ఇవన్నీ ఆడవాళ్లకు పట్టవు. ఆలోచిస్తూనే మాగన్నుగా నిద్రపట్టింది. ఇంతలో ఇల్లాలి కేక. అదిరిపడి లేచాడు వేదాంత్. దీనమ్మ కడుపు కాలా? నిక్షేపం లాంటి వెండిగిన్నె ఎత్తుకుపోయింది. శ్రీమతి శోకాలు పెడుతోంది. మంచం మీద నుంచి ఉరికి పెరట్లోకి వెళ్ళాడు వేదాంత్. పెళ్ళాం పిల్లలు పెరటి ద్వారం వైపు చూసి గోలుపెడుతున్నారు. మగుణ్ణి చూడగానే సర్రమని లేచిందామె. వచ్చారా? దొంగలు పడ్డ 6 నెలలకు మరిగిందంట అప్రాచ్యపు కుక్క. ఆపకుండా శాపనార్థాలు పెడుతోంది కామేశ్వరి. వేదాంత్కి ఉవ్వెత్తుల కోపం వచ్చింది. తనని కుక్కతో పోల్చినందుకు కాదు. అంతకుముందు విశ్వాసం లేని జంతువులతో ఎన్నోసార్లు సతీమణి తనని పోల్చింది. అయినా తమాయించుకుని, ఏంటమ్మా ఏమైంది అని చిన్న కూతుర్ని అడిగాడు వేదాంత్. మరేమో నాన్న, నల్లకుక్కలేదు, నానమ్మ వెండిగిన్నె ఎత్తుకుపోయింది, పాఠం అప్పచెప్పినట్టు చెప్పిందామె. ఇంకా చూస్తారేంటి అలా గుడ్లప్పగించి? వెళ్ళి వెతికి గిన్నె పట్టండి. కామేశ్వర డిగ్రీకి అప్పీల్ లేదు. భుజం మీదకి తువ్వాలు కూడా వేసుకోకుండా ముందుకు కదిలాడు వేదాంత్. పెరటి వెనుక రోడ్డుంది. రోడ్డుకి పక్కనే చెరువు ఉంది. కుక్క ఎక్కడా కనుచూపు మేర కానరావడం లేదు. చెరువుగట్టు మీదికి నడిచాడు. ఉండుండి కామేశ్వరి కాంబోజ రాగం చెవులకు సోకుతోంది. ఇంటికన్నా గుడి పదిలం. చెరువుగట్టు మీదనే కాసేపు కూర్చున్నాడు. చల్లని పిల్ల తిమ్మెరలు వస్తున్నాయి. కాలయాపన చేస్తే లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. చెరువుకి అటువైపు కొన్ని ఇళ్లున్నాయి. దగ్గరగా నడిచి వెళ్ళాడు. 1:30 తలుపులు తెరిచి ఉన్నాయి. బిడియంగా తొంగిచూసి వస్తున్నాడు వేదాంత్. నల్లకుక్క జాడలేదు. మరికొన్ని అడుగులు ముందుకు వేసి నడిచాడు. కొత్తగా కట్టిన ఇల్లు, పెరటి తలుపు బలిష్టంగా ఉంది. కాస్త నెమ్మదిగా తోచాడు. తెరుచుకుంది. కమ్మని వాసన నాసికాపుటాలకు సోకింది. అది పనసపట్టు, ఆవుపిండి పెట్టి వండిన కూర. తన తాత తండ్రికి ప్రియమైనది. దాన్ని అమ్మ తర్వాత మరొకళ్ళు తమ కుటుంబంలో అంత కమ్మగా వండగలరు. ఇన్నేళ్లు వచ్చినా కామేశ్వరికి చేత కాదు తిట్ల దండకం ఒళ్ళించటం తప్ప. వేదాంతికి తెలియకుండా అడుగులు ముందుకు పడ్డాయి. ఇంటి తలుపులు తోసి మడిచిన అరిటాకు పట్టుకుని వస్తోంది వాణి. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. కళ్ళ భాషలు ఆత్రేయకు మాత్రమే కాదు, మనసున్న మనుషులందరికీ తెలుస్తాయి. మామయ్య, పెద్ద మామయ్య, సంబరం, ఆశ్చర్యం, ఆనందం ఏకకాలంలో ధ్వనించాయి వాణి గొంతులో. ఎవరు, ఎవరంటే మాట్లాడవేంటి? తలుపులు రెండు బార్లా తెరిచి బయటికి వచ్చాడు సిద్ధాంత్. మగాళ్ళిద్దరూ మంత్రముగ్ధులై నిలబడిపోయారు. సిద్ధాంతే ముందుకు తేరుకుని, అన్నయ్య వచ్చావా ఎన్నాళ్లకు? గొంతు జీరబోయి మాటలు మౌనరాజ్యానికి మరలిపోయాయి. వాణి వింటిని వదిలిన బాణంలా కదిలింది. చేయి కడుక్కుని వచ్చి వేదాంత్ కాలికి నమస్కరించింది. సుఖీభవ, కళ్యాణమస్తు, వేదాంత్ పెదవులు అప్రయత్నంగా ఉచ్చరిస్తున్నాయి. రండి మావయ్య, రండి లోపలికి, వాణి ఆప్యాయంగా చేయి పట్టుకుని తీసుకొచ్చింది హాల్లోకి. కుచేలుడి ఇంటికి కృష్ణుడు వచ్చినట్లు సిద్ధాంత్ తన ఒంటి మీద తువాలతో సోఫా మీద ధూళి తుడిచి శుభ్రం చేశాడు. వేదాంత్ వేదాంతిలా సోఫాలో కూర్చుండిపోయాడు. అతని దృష్టి గోడ మీదకు మళ్ళింది. తాత నానమ్మ ఫోటో, ఆ పక్కనే తల్లి తండ్రి ఫోటోలకు దండలు వేసి ఉన్నాయి. వెంకటేశ్వరుడి ఫోటో, గ్రామదేవత ఫోటో చూస్తున్న వేదాంత్ దృష్టి ఆగిపోయింది. ఆ ప్రక్కనే తమ దంపతుల ఫోటో. ఇప్పుడు అతని మనసు గుడ్డపెట్టి తుడిచిన అద్దంలా ఉంది. తమ్ముడు ప్రశాంతేడ్రా, వేదాంత్ గొంతు గద్గదమైంది. కీర్తిశేషుడైన తండ్రి పేరది. ప్రశాంత్ ఇంజనీరింగ్ చదవడానికి తిరుచి వెళ్ళాడన్నయ్యా, ఇంతలో వాణి గ్లాసుతో మజ్జిగ తీసుకొచ్చింది. అప్రయత్నంగానే అందుకున్నాడు. పచ్చిమిర్చి, దబ్బాకు, చిటికెడు ఉప్పు వేసున్న మజ్జిగది. వాణి బయటిపిల్ల కాదు, తన పెద్దక్క కూతురు. ఆ ఇంటి కోడలై వచ్చింది. కానీ తోటికోడళ్ల మధ్య సఖ్యత కరువైంది. సంవత్సరాలుగా సాగుతున్న అంతర్గత పోరు కుటుంబ విచ్ఛిన్నతకు దారితీసింది. చిన్నోడు కట్టుబట్టలతో బయటకొచ్చేశాడు. పెళ్ళాన్నోటికి జడిసి వేదాంత్ నిశ్శబ్దమూర్తయిపోయాడు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలేది కాదు. మావయ్య, అత్తయ్యకివ్వండి, పిల్లలకిష్టం, వాణి అందించిన గిన్నె అందుకున్నాడు వేదాంత్. అదే వాసన, తనకిష్టమైనది. అప్రయత్నంగా చూశాడు. పనసకాయ పొట్టుకూర గిన్నెలో కుక్కు ఉంది. ఆ గిన్నె కోసమే తను వెతుకుతున్నది. కూర కాదు ముఖ్యం, వాణి ఇచ్చిన వెండి గిన్నె. అందులో ఉంది కూర. ఇక్కడికి ఎలా వచ్చింది చెప్మా? చెరువు వద్ద నాన్న పిండం కలుపుతుంటే నల్లకొక్క ఒకటి వెండి గిన్నె నోటకరుచుకుని వచ్చి పడేసింది. ఇది అమ్మ వాళ్ల కన్నవారింటి నుండి అరణంగా తెచ్చిందని నాకు బాగా తెలుసన్నయ్యా. ఆత్మలు అప్పుడప్పుడు పశుపక్ష్యాదుల రూపాన అది నల్లకుక్క రూపంలో వస్తూ ఉంటాయా అనుకున్నాడు వేదాంత్. ఇన్నేళ్ల తరువాత ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలను కలిపిన నల్లకుక్కకి నమస్కరించాలో, వెండిగిన్నెని అభినందించాలో తేల్చుకోలేకపోతున్నాడు వేదాంత్. ఆనందరావు పట్నాయక్ గారు రాసిన ఈ వెండిగిన్నె కథ బాగుంది కదండి. ఇప్పుడు మనం మరో కథ వినబోయే ముందు చిన్న విరామం తీసుకుందాం.
అయినదేమో అయినదే ప్రియ గానమేదే ప్రేయసి, అయినదేమో అయినదే ప్రియ గానమేదే ప్రేయసి, ప్రేమ గానము సాగగానే భూమి స్వర్గమే అయినది, భూమి స్వర్గమే అయినది, అయినదేమో అయినది. మనస్సును తల్లినావో, ఏమి మంత్రము వేసినావో, ఏమి మత్తును తల్లినావో, నిన్ను చూసిన నిముషమందే మనసు నీవశమైనది, మనసు నీవశమైనది, అయినదేమో అయినది ప్రియ గానమేదే ప్రేయసి, అయినదేమో అయినది. కులకులొలికే కొయలు చూసి, వలపు చిలికే లయలు చూసి, కులకులొలికే కొయలు చూసి, వలపు చిలికే లయలు చూసి, తలపులేవో రేగినాలో తాల కలవరమైనది, తాల కలవరమైనది,
నమస్కారం. నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నది పెద్దల వచనం. అటువంటి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపటమ్మ అయిన ఆ జగన్మాత యొక్క అపారమైన దయని, శక్తి పరాక్రమాల్ని, అనితర దుర్లభమైన ఆమె మహోజ్వల సౌందర్యాన్ని ఆదిశంకరులు ఎంత అందంగా వర్ణించారో మీ ముందర ఉంచబోతున్న నేను, అంటే కొటికలపూడి గౌరీపద్మిని, మీకందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శంకర సౌందర్యలహరి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 11 నుండి 11:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదా. వింటూనే ఉండండి మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
గుళ్ళో దేవుళ్ళకిచ్చేంత మర్యాద ఇది వరలో వెండి తెర నటీ నటులకు ఇచ్చేవారు. తమ నటనతో, వ్యక్తిత్వంతో జనం గుండెల్లో వెండి తెర వేల్పులై వెలిగిన తారల ఆసక్తికరమైన జీవిత గాథల్ని మీ ముందుకు తెచ్చేస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 నుంచి 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే వెండి తెర వేల్పులు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఖచ్చితంగా వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ నివాస వృక్ష సాధూనాం. ఈ కథను రచించిన వారు శ్రీ అయ్యగారి నాగేంద్ర కుమార్. నివాస వృక్ష సాధూనాం అనే ఈ కథ అచ్చంగా తెలుగు పత్రికలో ప్రచురితమైంది. వినండి నివాస వృక్ష సాధూనాం. శాస్త్రికి రాముడితో ఎంతో అనుబంధం చిన్నప్పటి నుంచి. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా రాముడితో చెప్పుకోవడం, రాముడితో గడపడం అలవాటు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా ఏమీ తణకకుండా గంభీరంగా నిల్చున్న రాముడి నీడలో తన వీపుని రామునికి ఆనించి కూర్చున్న శాస్త్రి అంతే గంభీరంగా ప్రసన్నంగా కూర్చుని ఉన్నాడు. రాముడు మాత్రం శాస్త్రితో ఏదో మాట్లాడాలని కాబోలు గలగలా ఏదో అంటున్నాడు. శాస్త్రి మాట పెదవులు దాటట్లేదు. మౌనం కన్నా గొప్ప భాష ఏముంది గనుక? అది 1970వ దశకం. పట్నం అవతల కొండమీద ఓ చిన్న ఊరు. కొండ చివరిని చూస్తే దూరంగా పట్నం కనిపిస్తూ ఉంటుంది. పేరుకు ఊరే గాని సగం మందికి పైగా జనం ఆ పట్టణంలో పనికెళ్లేవాళ్లే. ఆ ఊరికి ఎక్కడినుంచో ఓ భార్య, భర్త, వాళ్ల కొడుకు ఉన్న చిన్న కుటుంబం వలస వచ్చింది. ఆయన పేరు మూర్తిగారని, మృదుస్వభావి. ఆయనకి తగ్గ భార్య. గోదారొడ్డున ఏదో అగ్రహారంలో పెద్ద పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఏదో రాజకీయ సంస్కరణల పుణ్యమాని అప్పటికి ఉద్యోగం సంపాదించి పెట్టే ఓ మోస్తరు మధ్యతరగతి పెద్ద చదువు, మెట్రిక్ పియూసీలు చదివినా సర్కారు నౌకరీ దొరకలేదు. మూర్తిగారి నాన్నగారు సర్కారు నౌకరీయే చేసినా పెద్ద కుటుంబం వలన ఏం మిగల్లేదు. మధ్యతరగతి ఆత్మాభిమానం అడ్డొచ్చి కొడుక్కి సర్కారు నౌకరీ వేయించే అవకాశమున్నా ఇంకొకరిని అడగాలని వేయించలేదు. మూడు తరాలకు పైగా వైదికం వదిలేసి రాజోద్యోగంలోనే ఉన్నారు. మూర్తిగారు తిరిగి వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు. ఉద్యోగం రాలేదు కానీ పెళ్లి వయసు వచ్చింది, పెళ్ళి జరిగింది. దగ్గర ఊర్లలో చిన్న చితికా ఉద్యోగాలు చేసేవారు మూర్తిగారు. ఎక్కడికెళ్ళినా, "ఏటి పంతులు గారు, ఈ టాకీస్లో మీరు చేయగలరా?" అనో, "కూలీలతో మీరెక్కడ పడగలరండి?" అనో ఉద్యోగం కోసం మొహం చాటేసేవారే. సాధారణంగా కొద్దో గొప్పో చదువుకున్నవారు సంపాదించే బడి పంతులు నౌకరీకి రికమెండేషన్ అవసరాలు వచ్చాయి. మరి కొత్త రాజకీయ సంస్కరణలు బాగా చదివినంత మాత్రాన ఉద్యోగం సంపాదించలేని స్థితిని తీసుకొచ్చాయి. చిన్న చితక వ్యాపార సంస్థల్లో ఉద్యోగాలు తుమ్మితే ఊడిపోయే ముక్కులయ్యాయి. చిన్న తరహా పారిశ్రామిక పెట్టుబడులు ఊపందుకోవడం మొదలైన కొత్తలవి. ఆ పట్నం శివార్లో కొత్తగా పెట్టిన పరిశ్రమలో ఉద్యోగం. మొదట్లో వారానికి జీతం 15 రూపాయలు. కొన్ని నెలలయ్యాక నెల జీతం ఇవ్వడం మొదలైంది. పట్నంలో ఇల్లు అద్దె ఎక్కువ కాబట్టి దగ్గరలో ఉన్న ఆ ఊళ్ళో ఉంటే తెల్లవారుతూనే ఉద్యోగానికెళ్ళి సంజయవేళకొచ్చేసేవారు మూర్తిగారు. భర్త చాటు భార్య లక్ష్మిగారు. అదిగో వాళ్ళబ్బాయే శాస్త్రి, దబ్బ పండులా ఉంటాడు. చుట్టూ అందరి పిల్లల్లోకి కాస్త ఆరోగ్యంగా, దిట్టంగా కనపడేవాడు. ఒక్కడే కొడుకవడం మూలాన తోడు ఎవరూ లేని కారణాన లక్ష్మిగారు శాస్త్రిని ఓ పట్టాన బయటికి పంపేది కాదు. స్కూల్కెళ్ళడం, ఇంటికి రావడం వంటి ఇంటి గుమ్మం దగ్గరే సావిట్లో పక్కింటి పిల్లలతో ఆడుకోవడం. ఇల్లు అద్దెకిచ్చిన వారు తగ్గట్టుగానే మంచివారు దొరికారు. చేదోడు వాదోడుగా ఉండేవారు. వాళ్ల పిల్లలు, ఊళ్ళో పిల్లలు కలిసి ఓ 25 మంది ఉండేవారు. అందరిలోనూ చదువులో శాస్త్రే ఫస్ట్ వచ్చేవాడు. కానీ ఆటలు అవి ఆడి గెలిచేవాడు కాదు, లడ్డూలా ఉండేవాడు కదా. చుట్టుపక్కల పిల్లలు, ఇల్లు అద్దెకిచ్చిన వారి పిల్లలు గేలిచేసినా లక్ష్మమ్మగారు వాళ్ళనేమీ అనేవారు కాదు. ఆవిడికి తెలుసు, వాళ్ళకి కోపం వచ్చినా నష్టం తమకే అని. ఇల్లు ఖాళీ చేయమంటే చాలీచాలని జీతాలతో ఊరు కాని ఊర్లో బ్రతకటం, పిల్లాడిని చదివించి యోగ్యుణ్ణి చేయటం తరం కాదని. ఒక్కోసారి ఉక్రోషం వచ్చి శాస్త్రికే శాస్తి చేసేది. బయట పిల్లల్ని ఏమీ అనలేక, తన తప్పేమిటో తెలియక బయట వాళ్ళతో ఆడుకోవాలన్నా వాళ్ళు చేసే గేలికి వాళ్ళతో కలవలేక దూరంగా వెళ్ళి కొండమించి పట్నం కనపడే స్థలానికి వెళ్ళి బండరాయి మీద కూర్చుని నాన్నగారెప్పుడొస్తారా అని ఎదురుచూస్తూ ఉండేవాడు. అక్కడే శాస్త్రికి రాముడు పరిచయమయ్యాడు. రాముడు అక్కడే ఉంటాడెప్పుడు. శాస్త్రి కన్నా చాలా పెద్దవాడు, ఎత్తుగా బలంగా ఉంటాడు. నవ్వుతూ గలగలా పలకరించేవాడు. అలా పలకరిస్తూనే తన పని తను చేసుకునేవాడు. శాస్త్రికి రాముడికి స్నేహం పొసిగింది. అప్పటినుంచి శాస్త్రి స్కూల్లో హోంవర్క్ అయినా, ఏ అమ్మ చేసిన జంతికలు తినడమైనా, మైసూర్ పాక్ రవ్వలడ్లు తినడమైనా, ఇలా ఏదైనా అక్కడికే వచ్చి రాముడి దగ్గర కూర్చునే చేసేవాడు. పుట్టినరోజుకో పండగకో కొత్త బట్టలు కట్టుకుంటే దానికి కూడా ఇతర పిల్లలు గేలు చేస్తారేమో అని భయపడి తిన్నగా రాముడి దగ్గరికే వచ్చి అక్కడే గడిపేవాడు. తన కష్టం, సుఖం, బాధ, ఆనందం, ఏడుపు, సంతోషం ఏదైనా సరే అన్నీ రాముడితో చెప్పుకోవడమే. ఈలోగా మూర్తిగారి ఫ్యాక్టరీ పనిలేదని తాత్కాలికంగా మూతపడింది. ఏం చేయాలో పాలుపోలేదు మూర్తిగారికి. దాదాపు 6 నెలలు జీతాలు లేవు. గవర్నమెంట్ స్కూల్ కాబట్టి పిల్లాడి చదువుకి ఇబ్బంది లేదు. కానీ ఇంటి అద్దే, తినడానికి తిండికి ఏం చెయ్యాలి, పిల్లాడికి ఏం పెట్టాలి, పాలుపోలేదు. అదృష్టవశాత్తు ఇంటిగలవాళ్ళు, ఇబ్బంది లేదు, మీకు మళ్ళీ ఉద్యోగం వచ్చాకే అద్దె బాకీ చెల్లించండి అని భరోసా ఇచ్చారు. కిరాణా కొట్టు శెట్టిగారు కూడా, పర్వాలేదు మూర్తిగారు, అవసరమైన బియ్యం, పప్పు, ఉప్పు తీసుకెళ్ళండి, జీతం రాగానే ఇవ్వండి అని చెప్పడంతో అమ్మయ్యా అనుకున్నారు ఇద్దరు. కానీ ఎంత అరువు తెచ్చినా డబ్బు పెట్టి కొనుక్కున్నంత స్వతంత్రంగా ఉండదు కదా. లక్ష్మిగారు ఆయన్ని పిలిచి, మీ ఉద్యోగం తిరిగి కుదిరి జీతాలొచ్చేయాలని వెంకటేశ్వరుడికి శనివారం ఉపవాసం ఉంటానని మొక్కుకున్నాను అని చెప్పింది. ఆయన కూడా, అయితే నేను ఉపవాసం అన్నాడు. ఆదివారం కొడుకులున్నవాళ్ళు ఒక్కపూట నియమం ఉండాలట, నేను ఆదివారం ఒక్కపూటే భోజనం అంది లక్ష్మిగారు. మూర్తిగారు విన్నా వద్దనలేదు, సరే అనలేదు. ఏమండోయ్, ఏకాశ ఉపవాసం మంచిది, పుణ్యం వస్తుంది అన్నది. మూర్తిగారు లోపల లెక్క పెట్టుకుంటున్నారు, ఎన్ని పూటల భోజనం తగ్గిందో. నెలకి శనివారాలు ఇద్దరి ఉపవాసం కలిపి 4 పూటలు, ఆదివారం నీదొక పూట, మొత్తం 5. అంటే నెలకి 20 పూటలు తోడు 2 ఏకాదశులు ఉపవాసాలు, మొత్తం 4 పూటల భోజనం, వెరసి నెలకి 24 పూటల భోజనం ఆదా. అదా, దాంట్లో 4 పూటల ఎత్తు జావ ఉపవాస పలహారం అనుకుంటే పిల్లాడికి 2 పూటల భోజనానికి ఇబ్బంది ఉండదు కదా అని లెక్క కట్టుకుంటూ. మంగళవారం హనుమకి ప్రీతి, ఏ శనిదేవశాలో ఉంటే పోతాయి, మంగళవారం కూడా నేను ఒక్కపూటే అన్నారు మూర్తిగారు. వాళ్ళిద్దరు లెక్కలు తెలియని వెర్రినాగను కూడా, నేను ఉంటా ఉపవాసం, నేను ఉంటా అని ఎగిరాడు. లక్ష్మిగారు పిలిచి, లేదు నాన్న, పెద్ద అయ్యాకే ఉపవాసాలు చేయాలి, చిన్నపిల్లలు చేయకూడదు అని చెప్పి లాలించింది. మన శాస్త్రి బొంగమూతి పెట్టుకుని, ఎప్పుడు అంతే నువ్వు పిల్లలతో ఆడతా అంటే ఎక్కిరిస్తున్నారని ఆడినవ్వు, బయటికి వెళ్ళనివ్వు, ఇప్పుడు ఉపవాసం కూడా చేయనివ్వు అని మళ్ళీ రాముడి దగ్గరికి తుర్రుమని వెళ్ళిపోయాడు. మూర్తిగారు లక్ష్మిగారు ఉపవాసంతో నీరసించిన కళ్ళతో ఒకరినొకరు చూసుకుని నిస్తేజంగా నవ్వుకున్నారు. ఈ వ్యవహారం ఇలా ఉండగా కిరాణా కొట్టుకి మూర్తిగారు శాస్త్రిని కూడా తీసుకెళ్లారు. ఒకసారి కావలసిన సరుకులు తీసుకుని వచ్చేస్తుంటే శాస్త్రి అడిగాడు, నాన్నారు డబ్బులు ఇవ్వలేదేంటి అని. మూర్తిగారు, డబ్బులెక్కర్లేదు, అది మన కొట్టే అన్నారు. అదే సమయంలో ఊరికి రోడ్లేస్తామని వచ్చి రాముడుండే చోట కొంత స్థలం లాగేసుకున్నారు రోడ్లేసేవాళ్ళు. అసలు రాముణ్ణి ఉండనిస్తారా అన్న అనుమానం వచ్చింది ఊళ్ళో వాళ్ళకి. 4 పెద్దవాళ్ల మాటలు విని బెంగపెట్టేసుకున్నాడు శాస్త్రి. ఎక్కువసేపు రాముడి దగ్గరే గడిపేవాడు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామండి.
మానసవీ హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం. ఓసారి బడి నుండి ఇంటికి తిరిగి వస్తూ, ఈసారి పిల్లలందరినీ మ్యాజిక్ చేసి తన వైపు తిప్పుకొని వాళ్లతో ఇక రోజూ ఆడుకునేలా, వాళ్ళు తనని ఏమీ అనకుండా ఉండేలా ఏదో చెయ్యాలి అని ఆలోచించాడు. దారిలో ఆ కిరాణా కొట్టు మీదుగా ఇంటికెళ్తూ, ఈ కొట్టు మాదే, మీ అందరూ నన్ను చేర్చుకుని జాగ్రత్తగా రోజూ ఆడిస్తే మీకు కావలసినన్ని పిప్పర్మెంట్ బిళ్ళలు, నారింజ బిళ్ళలు, చాక్లెట్లు ఇస్తానన్నాడు. అందరూ అవునా సరే అని పిల్లలందరూ కొట్లో మూగారు. శాస్త్రి అక్కడున్న గాజు సీసాల్లోంచి ఎవరికేం కావాలో అవి ఇచ్చేస్తున్నాడు. కిరాణా కొట్టతను, అయ్యో పంతులుగారబ్బాయి ఇలా చేస్తున్నాడేంటి, పోన్లే పిల్లాడు కదా, తర్వాత పంతులుగారికి చెప్దాం అని ఖాతాలో వ్రాసేసుకున్నాడు. ఈ తిన్న పిల్లలందరూ వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో, ఇవాళ శాస్త్రి మా అందరికీ చాక్లెట్లు కొనిచ్చాడు అని డాబుగా చెప్పారు. ఈ నోటా ఆ నోటా ఆ మాట లక్ష్మిగారికి, సాయంత్రం వస్తుంటే మూర్తిగారికి చేరింది. ఏమండో ఈ జీతాలొచ్చేసాయా, మీ వాడు అందరికీ చాక్లెట్లు కొనిస్తున్నాడు, బాకీలు తీర్చేశారా అని ఎవరో దారిలో అడిగేశారు. మూర్తిగారు ఇంటికొచ్చి జరిగింది తెలుసుకుని అసలే ఉపవాసపు ఆకలి, దారిలో డబ్బులొచ్చినా చెప్పకుండా పిల్లాడితో చాక్లెట్లు అవి కొనిపిస్తున్నాడన్న రీతిలో బయట వాళ్ళు మాట్లాడిన మాటలకి రోషం వచ్చి శాస్త్రిని చెడమడా ఉతికారేశారు. ఇంతకు శాస్త్రికి తను చేసిన తప్పేంటో తెలియలేదు. షరా మామూలే, మళ్ళీ రాముడి దగ్గరికే పరుగు. రాముడు కబుర్లు చెప్పి, నాలుగు చింతకాయలిచ్చి తినమని చెప్పి ఏదో గలగలా కబుర్లు చెప్తుంటే కొంత అక్కడే పడుకుండిపోయాడు. ఈలోగా లక్ష్మిగారికి ఆందోళన, చీకటైపోయింది, పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడో అని. మూర్తిగారేమో, ఛీ అనవసరంగా కొట్టాను, రూపాయి పిప్పర్మెంట్లకు పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడో అని. ఇంటి పక్క పిల్లల్ని, చుట్టుపక్కల వాళ్ళని అడిగితే, మీవాడా ఊరు చివరికి వెళ్ళి ఆడుకుంటుంటాడు కదా అని చెప్తే గుర్తొచ్చి పరుగు పరుగున వచ్చారు ఇద్దరు అక్కడికి. రాముడి దగ్గరే నిద్రపోతున్న శాస్త్రిని లేపి ముద్దులు పెట్టుకుని, చచ్చిపోయాన్రా నాన్న నువ్వు కనపడకపోతే అని హత్తుకుని ఇంటికి తీసుకెళ్లారు. నాన్నగారి భుజం మీద నుంచి రాముణ్ణి చూస్తూ మగత నిద్రలోనే టాటా చెప్తూ, అమ్మా నాన్న ఎందుకు కంగారు పడుతున్నారో, ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాక మళ్లీ నాన్న భుజం మీదే నిద్రలోకి జారుకున్నాడు శాస్త్రి. ఇది జరిగిన కొన్ని రోజులకి మూర్తిగారి ఫ్యాక్టరీ మళ్లీ తెరిచారు. అంతా కులాసాగా సాగింది. కాలం గిర్రున తిరిగింది. శాస్త్రి కాలేజీ చదువులకు వచ్చాడు. అయినా అదే బెరుకు. ఊళ్ళో మోతుబరి బిడ్డలు దగ్గరికి రానివ్వరు. కొందరి దగ్గరికి ఎందుకొచ్చిన సావాసాలని అమ్మే వెళ్ళనివ్వదు. రాముడికి శాస్త్రికి బంధం గట్టిదైంది. పట్నంలోకి చుట్టాలు వచ్చారు. మూర్తిగారిది చిన్న ఉద్యోగం కాబట్టి కొద్దిగా తక్కువగానే చూసేవారు. ఏదైనా ఫంక్షన్స్ అయితే తప్పకుండా పిలిచేవారు. లక్ష్మిగారు వంటలకి ఇంటి పనులకి సాయం ఉంటుందని. అది తెలియని వారి కాదు మూర్తిగారు లక్ష్మిగారు. కానీ కాలేజీకి వచ్చిన శాస్త్రికి అర్థం అయ్యి అవ్వనట్లుండేది. ఒక్కోసారి ఫంక్షన్లలో తోటి పిల్లలతో మాట్లాడినిచ్చేవారు కారు. ఆటో తీసుకురా అనో, సిగరెట్ల ప్యాకెట్లు తీసుకురా అనో పంపేవారు. అర్థమయ్యేది కాదు శాస్త్రికి. ఏదైనా విషయం మాట్లాడుతుంటే, ఏదైనా చెప్పబోతుంటే, తెలుసులేవో కాలేజీకి వచ్చావని, ముందా పనిచూడు వెళ్ళి, వంటలయ్యేమో కుర్చీలు అవి వెయ్యాలి అని పంపేసేవారు. ఒకటి రెండు సార్లు గట్టిగా చెప్పబోతే, ఏంట్రోయ్ గొంతు పెద్దదవుతోంది, పెద్దంతరం చిన్నదంతరం లేదు అనేవారు. వెంటనే లక్ష్మిగారు వచ్చి, బుద్ధి లేదురా నీకు, పెద్దవాళ్ళు జోలికెళ్తున్నావు అని తిట్టేవారు. తను చేసిన తప్పేంటో శాస్త్రికి తెలిసేది కాదు. ఇంటికెళ్ళడం, రాముడి దగ్గరికి వెళ్ళి గోడు వెళ్ళబోసుకోవడం షరా మామూలే. మెల్లగా అన్నీ అవగతం అయ్యాయి శాస్త్రికి. పట్టా వచ్చింది. పట్నంలోకి వచ్చిన ఒక పెద్ద కంపెనీలో ఒకే రౌండ్లో మంచి ఉద్యోగం దొరికింది. నాన్న నెల జీతం కన్నా మూడింతలు ఎక్కువ తన మొదటి జీతం. అమ్మా నాన్నకి బట్టలు కొన్నాడు. మూర్తిగారు అప్రయత్నంగా మీసం మీద వేలేశారు. మూర్తిగారు లక్ష్మిగారు ఉపవాసంతో నిరసించిన కళ్ళతో ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఈసారి కళ్ళలో ఏదో సాధించామన్న సంతోషం మెరిసింది. శాస్త్రి చిన్నపిల్లాడు కాదు కదా. చిన్నప్పుడు ఇలాంటి నీరసమైన కళ్ళతోటే నిస్తేజంగా వాళ్ళు నవ్వుకున్న నవ్వు గుర్తొచ్చింది. అప్పటి వాళ్ల మాటలు గుర్తొచ్చాయి. ఇప్పుడు ముగ్గురి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. మూర్తిగారు లక్ష్మిగారు కళ్ళలో నీళ్లు ఆనందాతిశయంతో అయితే, శాస్త్రి కళ్ళలో నాకు అన్నం పెట్టి చదివించటానికి ఉపవాసాలుండి ఇంత వాణ్ణి చేశారా అన్న భావనతో. ఆ భావన కృతజ్ఞత కాదు. వాళ్ళు అనుభవించిన బాధని తలుచుకున్నా కాదు, ఏదో పూజనీయ భావన. కళ్ళలో నీళ్లు, పెదవులపై నవ్వు. త్యాగే నైకే అమృతత్వ మానసుహు. అందరి తల్లిదండ్రులు అంతే కదా, పిల్లల కోసం ఎంతో కష్టపడతారు. సాధించిన చిన్న విజయాన్ని చూసి ఎంత గర్విస్తారు అనుకుని అందరూ కలిసి భోజనం చేసి అమ్మ చేసిన స్వీట్లు పట్టుకుని రయ్యమని రాముడి దగ్గరికి వెళ్ళాడు శాస్త్రి. శాస్త్రికి రాముడితో ఎంతో అనుబంధం ఏర్పడింది కదా చిన్నప్పటి నుంచి. ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా రాముడితో చెప్పుకోవడం, రాముడితో గడపడం అలవాటైపోయింది కదా. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా ఏమీ తొణకకుండా గంభీరంగా నిల్చున్న రాముడి నీడలో తన వీపును రామునికి ఆనించి కూర్చున్నా, ఎన్ని అవమానాలు పొందినా సాధించిన దాంతో తల ఎత్తుకున్న శాస్త్రి అంతే గంభీరంగా ప్రసన్నంగా కూర్చునున్నాడు. రాముడు మాత్రం శాస్త్రితో ఏదో మాట్లాడాలని కాబోలు, గలగలా ఏదో అంటున్నాడు. శాస్త్రి మాట పెదవులు దాటట్లేదు. మౌనం కన్నా గొప్ప భాష ఏముంది గనక. ఈసారి రాముడి దగ్గరికి శాస్త్రి అమ్మానాన్నలు వచ్చి కూర్చున్నారు. ముగ్గురూ రాముడి పంచన కూర్చుని ఇంట్లోంచి తెచ్చిన జంతికలు, లక్ష్మీగారి మార్కు మైసూర్బాకు తెచ్చుకుని తిని, శాస్త్రికి ఇరువైపులా రాముణ్ణి ఆనుకుని మూర్తిగారు లక్ష్మిగారు ప్రశాంతంగా కూర్చుని ఆ సంధ్యా సమయాన్ని మౌనాన్ని ఆస్వాదించారు. అన్నట్లు మరిశాను, శాస్త్రి ఫ్రెండ్ రాముడు చెట్టే, చింత చెట్టు. ఎన్ని చింతలున్నా శాస్త్రిని చిన్నప్పటి నుంచి చింతలు దూరం చేసి తోడుగా నిలబడింది. చిన్నప్పుడు అమ్మ రామాయణం చదువుతుంటే నివాస వృక్ష సాధూనాం అని కదా శ్రీరాముడికి పేరు, అది విన్నాడు శాస్త్రి. అప్పట్నుంచి ఆ చివర ఉన్న చింత చెట్టును రాముడు అని పిలవడం మొదలుపెట్టాడు. రాముడు కూడా శాస్త్రిని అంతే ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నాడు. నమ్మితే ప్రకృతిలో ఉన్నవన్నీ మన స్నేహితులే. స్నేహితులంటే కేవలం మనుషులే కాదు కదూ. అయ్యగారి నాగేంద్ర కుమార్ గారు రాసిన ఈ నివాస వృక్ష సాధూనాం అనే కథ చాలా బాగుంది కదండి. ఇప్పుడు మనం మరో కథ విందాం. చిన్న కష్టం చాలు బతుకు తీరు మార్చేయడానికి. నిడదవోలు మాలతీ గారు రాసిన ఈ కథ వినండి. చిన్న కష్టం చాలు బతుకు తీరు మార్చేయడానికి. జలజాక్షి ఆలోచనలో పడింది. యోగాసనాలు వేస్తూ ఒంటికాలు మీద నిలబడేసరికి కలుక్కుమంది. సరే, రెండో కాలు దింపి మళ్లీ ఎత్తబోతే మోకాలు చివ్వున లాగింది. పట్టలేనంత నొప్పి, విరిగిపోయిందేమో అనిపించేలా మెల్లిగా కుర్చీలు బల్లలు ఆసరా చేసుకుంటూ వెళ్ళి మూలనున్న చేతికర్ర అందుకుని మళ్లీ వెనక్కొచ్చి మంచం మీద వాలి ఆలోచించసాగింది. ఇంతవరకు ఎవరినీ ఏ సాయం అడగకుండా జరుపుకుంది. ఇప్పుడు ఆ రోజు వచ్చిందా అన్న భయమే ఆమెను గజగజలాడించేస్తోంది. ఈ నొప్పికి ఏ చికిత్స? యునానీ డాక్టరా, ఆయుర్వేదమా, కైరోప్రాక్టరా, సూదులా? ఇప్పుడు అర్జెంటుగా క్రెచెస్ కావాలేమో. వాటి కోసం ఎవరిని పిలవాలి? మరో సందర్భం అయితే తనే వెళ్ళి తెచ్చేసుకునేది. హహా, తాను వెళ్ళగలిగితే అసలు ఆ కర్రల అవసరమే ఉండదు కదా. సమయానికి అమ్మాయి ఊళ్ళో లేదు, కానీ ఉంటే వద్దన్నా వినకుండా వచ్చి ఊతకర్రలు, మందులు, తిండికి కావలసిన సంబారాలు అన్నీ కూర్చిపెట్టేది. ఆ వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తీసుకుపోయేది. అదే తనకి అస్సలు ఇష్టం లేనిది. ప్రాణాల మీదకి వస్తే ఆసుపత్రి ముఖం చూడదామే. ఏంటో అదేదో పద్యంలో, ఆఖరికి అది కూడా జ్ఞాపకం రావడం లేదు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామండి.
Sunday night. హాయ్, నేను మీ కౌసల్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రతి ఆదివారం ఉదయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే మంత్రం, మేటి పాటలతో అనేక మంది కళాకారుల సందడితో మిమ్మల్ని అలరించే మంత్రం, లైవ్ షోతో మీ లైఫ్ను మోటివేట్ చేసే గొప్ప మంత్రం మార్నింగ్ మంత్ర, మీ ఆర్జే బాబు బంగారంతో. భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మీ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియోలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం. ఏంటో అదేదో పద్యంలో, ఆఖరికి అది కూడా జ్ఞాపకం రావడం లేదు. అల్లుని రాక, ఇల్లాలి పురటి వేదన, ఇంతకీ అన్నీ ఒక్కసారే వస్తాయెందుకు? పెళ్లివారిలా కట్టకట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి తీరిగ్గా మధ్య మధ్యలో కొంచెం విరామం ఇస్తూ రావచ్చు కదా. అప్పుడు దేనికదే ఒక్కొక్క కష్టం మీద విడివిడిగా సంపూర్ణంగా మనసు పెట్టి తగు సేవలు చేస్తాం. అన్నీ ఒకేసారి ఉప్పెనలా విరుచుకుపడితే ఏం చేయగలం? సరే, మీరంతా నన్ను కష్టపెట్టడానికే కదా వచ్చారు, మీరు కష్టపెట్టండి. నేను ఏమీ పట్టించుకోకుండా, మిమ్మల్ని లెక్క చేయకుండా రాజు ఎవరి కొడుకన్నంత హాయిగా సుఖపడతాను. లేదులేండి, ఊరికే కథ కోసం అలా చెప్పొచ్చు, కానీ నిజంగా అలా జరగదు. అలా నొప్పి మర్చిపోగలిగితే అసలు అది నొప్పే కాదు. వీధిలో షికారులకి విఘ్నం కలగడంతో జాల విహారం ఎక్కువైంది. మోకాలు నొప్పి ఎందుకు వస్తుంది? రెండు కాళ్ళకి పని సమానంగానే ఇస్తాం కదా, ఒక మోకాలే ఇలా ఎందుకు పేచి పెడుతుంది? అసలు దీనికి మూల కారణం ఏంటి? వాటికి చికిత్స ఏమేమి ఉన్నాయి? ఏ పనులు చేయొచ్చు, ఏమి చేయరాదు వంటి అనేక విషయాలు తెలిసాయి. అన్నిటికంటే నవ్వాలో ఏడవాలో తెలియని ఒక అంశం యోగాసనాలు మంచివని. అందులోనూ వృక్షాసనం మోకాళ్ళు గట్టిపడడానికి తోడ్పడుతుంది. లేదు మహానుభావ, అది చేస్తున్నప్పుడే ఈ మోకాలు కలుక్కుమంది, ఆ తర్వాత నడుస్తుంటే తెలిసింది నొప్పి. ఆ జలంలోనే ఇంతకుముందు టైపింగ్ మితిమీరి చేయి నొప్పని ఎల్బో బ్రేస్ కొంది. తీరా చూస్తే మోచేయి దగ్గర పట్టు బాగానే ఉంది, కానీ కింది భాగం వదులుగా ఉంది. ఆ మాటే రివ్యూలో రాసి వదిలేసింది. ఇప్పుడు చూస్తే ఆ కంపెనీ జవాబిచ్చారు. వినియోగదారులకి సంతృప్తి 100కి 100 పాళ్ళు కలిగేలా చూడడం మా ధ్యేయం. మాది చిన్న ఫ్యామిలీ బిజినెస్, మీ సంతృప్తి మాకు ప్రధానం. ఇదిగో ఈ కింద ఇచ్చిన 3 విధానాల్లో మీకేదిష్టమో చెప్పండి, అలా చేస్తాం. 1వది, మీ డబ్బు వాపస్ చేసేస్తాం, మీ దగ్గరున్న బ్రేస్ తిరిగి పంపక్కర్లేదు. 2వది, మరొకటి పంపుతాం, మీకు ఏ విధమైన ఛార్జీ లేదు. 3వది, మేము అమ్ముతున్న మరొకటి ఏదైనా ఎంచుకున్నా పంపగలం ఉచితంగానే. ఆ జవాబు ఇప్పుడే చూడడం. సరే, నా చేయి వంకర్లు మీరు తీర్చలేరు, నీ బ్రేస్ పంపగలరా అని రాసింది. తిరుగుటపాలో 1 కాదు 2 పంపారు ఉచితంగానే. అది జలజాక్షిని అంత ఆశ్చర్యచకితురాల్ని చేసింది. ఆ మోకాలి పట్టి బాగానే పనిచేస్తోంది. కొంతవరకు అడుగులు వేయటం తేలికైంది. అది కొంత ఉపశమనమే కానీ చికిత్స కాదు కదా. హాల్లోంచి వంటింటికి దగ్గర దారి, వంటింట్లోనో పక్క గదిలోనో ఉంటే అక్కడి నుంచి కదిలే ముందు అక్కడ తాను చక్కబెట్టవలసిన కార్యాలు ఏమైనా ఉన్నాయా అని మరోసారి వెనుతిరిగి చూసుకుంటోంది. హాల్లో కూర్చుని కాఫీ తాగాక కప్పు సింకులో చేర్చడానికి 2 మజిలీలు. పొయ్యి దగ్గర నిలబడితే 1 కాలు జపం. ఈ 2 కాలు ఎంతకాలం భరిస్తుందోనన్న సందేహం. ఈ మార్పులు చిన్నవే అయినా తన జీవన విధానాన్ని, ఆలోచనా విధానాన్ని కూడా మార్చేశాయి చెప్పుకోదగ్గ స్థాయిలో. ఒకరోజు, "చాలా రోజులైంది, ఎలా ఉన్నావు? ఈ మధ్యనే అనుకున్నాను, ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో అని." "అనుకోకుండా ఊరు మారిపోయాను. షికాగోలో మెయిన్ ఆఫీస్కి పంపించారు అసిస్టెంట్ మేనేజర్గా." "అసిస్టెంట్ మేనేజరే, బాగుంది, చెప్పనేలేదు నాకు." "సరేలే." "సారీ సారీ, మీకు చెప్పాలనుకుంటేనే ఉన్నానండి. ఇక్కడంతా కొత్త కదా, మళ్ళీ మొదటి నుంచి అన్నీ చూసుకోవాలి కదా. ఆఫీస్లోనూ ఊపిరాడకుండా పని." "అవును మరి, పెద్ద ఉద్యోగం ఊరికే వస్తుందేమిటి? పర్వాలేదులే, ఇప్పుడు చెప్పావు కదా, సంతోషం. బాగున్నావు కదా?" "బాగున్నానండి. ఇంతకీ ఎందుకు పిలిచానంటే..." "ఆహా, ఏదో ఉందన్నమాట." "మరి అలా అనకండి, అసలే ఇంతకాలం పిలవలేదని బాధగా ఉంది." "సరే, అనను, విశేషాలు చెప్పు." "నేనిక్కడ ఉన్న పనులు చాలనట్టు తెలుగు సంఘంలో చేరాను." "ఓ, బాగుంది, అభినందనలు." "థ్యాంక్స్ అండి. ఇంతకీ అసలు సంగతి, మేం ఉగాదికి ఒక సభ ఏర్పాటు చేస్తున్నాం. మీరు వక్తగా వస్తే బాగుంటుందని. ఇది నా ప్రత్యేక విన్నపం అనుకోండి. మీరు సరే అనాలి. మీ ప్రయాణ ఖర్చులు మేమే భరిస్తాం." "వద్దులేద్దు, నాకెక్కడికి తిరిగే ఓపిక లేదు." "అదేంటండి, మిమ్మల్ని మళ్ళీ చూడొచ్చని ఎంతో ఆశపడ్డాను. పోనీ నన్ను చూడ్డానికి వస్తున్నాననుకోండి." "హహా, అలా అనుకుంటే సరా, మాట్లాడొద్దు. అసలు అది కాదు, నాకు మోకాలు వసంలో లేదు. ఆర్థరైటిస్ అనుకుంటున్నా. కొంతకాలం డాక్టర్ల చుట్టూ తిరగాలి. అంచేత ఇప్పుడప్పుడే ప్రయాణాలు ఏమీ పెట్టదలుచుకోలేదు." "అయ్యో, అలాగా, మీ ఇష్టం. ఆలోచించి చెప్పండి. ఉగాదంటే ఇంకా 4 నెలలుంది కదా." అక్కడికి మాటలు ముగించి ఫోన్ పెట్టేస్తుంటే ఈ అమ్మాయి ఎంతటి దిట్ట అయ్యింది అనుకోకుండా ఉండలేకపోయింది అప్పట్లో. 4 ఏళ్ళయిందేమో, కొత్త పెళ్లి కూతురుగా వచ్చింది యామిని ఇండియా నుంచి. కామేశం అసిస్టెంట్ ప్రొఫెసర్ కాగానే ఇండియా వెళ్ళి పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు. ఇద్దరూ ఎంతో సరదాగా ఉండేవారు. పుట్టింట అమ్మా నాన్న 7 మల్లెల ఎత్తు రాకుమారిలా సుకుమారంగా పెంచారు. కాపురానికి వచ్చాక కామేశం యామిని సిగపువ్వు వాడకుండా చూసుకున్నాడు. పువ్వుల్లా పెట్టి అంటే ఏమిటో అతన్ని చూసి నేర్చుకోవాల్సిందే. ఎక్కడికి వెళ్లాలన్నా అతనే తీసుకెళ్లడం, ఇంట్లో ఏమి కావాలో చూసుకోవడం అతనే, ఎవరితో మాట్లాడాలన్నా అతనే. వంటింట్లో ఊరికే తను నిల్చోవడమే కానీ పనంతా కామేశమే చేసేవాడు కబుర్లు చెబుతూ. ఆ రోజుల్లోనే మరో పనిలేక యామిని కథలు రాయటం మొదలుపెట్టింది. అవి కూడా అతనే టైప్ చేసి కవర్లో పెట్టి అడ్రస్ రాసి పోస్ట్ చేసేవాడు. వీలున్న చోట సాఫ్ట్ కాపీ పంపేవాడు. వ్యాఖ్యలకి జవాబులు రాసేవాడు. ఆ సుందర చొరసిర స్వప్నం ఒకరోజున టప్మని పేలిపోయింది గాలిపొడగల. నిద్రమత్తు ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం మూలాన క్షణాల మీద యామిని జీవితంలో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. బుద్ధి పనిచేయడం లేదు. ఓదార్చడానికి వచ్చిన స్నేహితులు, పరిచయస్తులు ఇరుగు పొరుగు ఏమంటున్నారో వినిపించడం లేదు. రేపేమవుతుందో తెలియడం లేదు. అలాంటి రోజుల్లోనే ఎవరో జలజాక్షిని పిలిచి, "ఒక్క పూట మీరు యామినితో ఉండగలరా?" అని అడిగారు. వాళ్ళంతా వంతులు వేసుకుని తనకి సాయంగా ఉంటున్నారట, వాళ్ల వాళ్ళు ఇండియా నుంచి వచ్చే వరకు. జలజాక్షికి అలా పరిచయమైంది యామిని. కాలక్షేపానికి మనసు సమాధానపరచుకోవడానికి ఓ చిన్న కంపెనీలో డేటా ఎంట్రీ పనిలో చేరిన యామిని ఇప్పటికి మేనేజర్ అయిందన్నమాట. 4 తెలుగువాళ్ళని పోగేసుకుని ఓ తెలుగు సంఘం మొదలుపెట్టి ఊళ్ళో తెలుగు వాళ్ళందరికీ తలలో 4 అయిపోయిందంటే ఆశ్చర్యమే మరి. కాలు, చెయ్యి, కన్ను, చెవి ఏది తక్కువైనా అది లేకుండానో, దానికి అనువైన మరో వస్తువు తెచ్చుకునో జరుపుకోవడం నేర్చుకుంటాం. కానీ బతకటం మానేయం కదా. ఆలోచిస్తూ జలజాక్షి కాఫీ కప్పు సింకులో పడేయడానికి లేవబోయి ఆగిపోయింది. మళ్ళీ మోకాలు గుర్తు చేసింది, "నీకు మోకాలు పనిచేయడం లేదు" అని. దీర్ఘంగా నిట్టూర్చి, "కొత్త విధానాలు నేర్చుకోవాలి. మారిన శరీర తత్వానికి అనుగుణంగా మోకాలు జాగ్రత్త" అని 4 చీటీలు రాసి కళ్ళ ముందు కనిపించేలా పెట్టుకోవాలేమో అనుకుంటుంటే చిన్న నవ్వొచ్చింది. అంతే మరి, ఇక ఇప్పుడు తినడానికి ఏముందో చూసుకోవాలి. ఫ్రిడ్జ్ తీసి చూస్తే ఓ 4 డబ్బాలు కనిపించాయి. ఏది ఏమిటో ఎప్పుడు చేసిందో తెలియటం లేదు. కానీలే, ఏదీ లేనప్పుడు ఏ గడ్డైనా రుచిగానే ఉంటుంది అనుకుంటూ తీసి కంచంలో పెట్టుకుంది. చేత్తో తింటే చేయి కడుక్కోవడానికి వెంటనే లేవాలి కదా. చెంచా తీసుకుంది. హాల్లో కూర్చుని తింటే కంచం సింకులోకి చేర్చడానికి మధ్యలో రెండు మజిలీలు. చేతికర్ర మరిచి గబుక్కున లేస్తే మోకాలు కలుక్కుమంటుంది. కర్రా కర్రా అని వినిపిస్తూ తోచినప్పుడల్లా టపీమని లేచి వీధులు తిరుగుతూ తన్ను నిలబెట్టేసే పూలు కాయలు ఫోటోలు తీసుకునే ఆశలు మర్చిపోయాయి. అయినా దినం గడిచిపోతూనే ఉంది. ఒక్కొక్కప్పుడు, ఏమిటి నిన్న బుధవారం కదా, ఇవాళ శుక్రవారమా, మధ్యలో గురువారం ఏమైపోయింది, నిన్న ఏంటి చేశాను అని ఆలోచించుకోవాల్సి వస్తోంది. ఇప్పుడే కదా లంచ్ తిని ప్లేట్ సింక్కు చేర్చాను, మళ్ళీ ఆకలిస్తోంది ఏమిటి. ఓహో వార్తలు, రాత్రి భోజనం అయిందన్నమాట. ఎప్పుడూ లేని ఆలోచనలు, ఏనాడు తలుచుకోని విధానాలు. ఏ రోజుకా రోజు సమయానుకూలంగా సందర్భాన్ని బట్టి మారిపోతోంది దినచర్య. నిడదవోలు మాలతీగారు రాసిన చిన్న కష్టం చాలు బతుకు తీరు మార్చేయడానికి అనే ఈ కథ బాగుంది కదండి. పెద్ద కష్టం నుంచి చిన్న కష్టానికి పరిష్కారం వెతుక్కోవడం అనే అంశంతో చక్కటి కథను రాశారు మాలతి గారు. వచ్చేవారం మరికొన్ని మంచి కథలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే అన్నపూర్ణ గారి కథా కదంబం కార్యక్రమం ఆగస్ట్ 8, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్స్ ఈజ్ వారంటెడ్ బై ద హోస్ట్స్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ అబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased, and hence, listeners' discretion is advised.
పోతి బావకు పెళ్ళంట పూవెల తోట విడిదంట పూవెల తోట విడిదంట మళ్ళీ మాలతి వస్తారా మాలికలల్లి తెస్తారా బంతి జాజీ చేమంతి బంతులు కట్టి తెస్తారా బంతులు కట్టి తెస్తారా పెళ్ళికి మీరు వస్తారా పేరంటానికి వస్తారా డోలు సన్నాయ్ బాగా బాజా డోలు సన్నాయ్ బాగా బాజా డోలు సన్నాయ్ మేళాలెడతారు తప్పెట తాళాలెడతారు తప్పెట తాళాలెడతారు పోతి బావకు పెళ్ళంట పోవెల తోట విడిదంట పోవెల తోట విడిదంట మా బావ గారికి గంధాలు పూసి గారాల మా బావ మెడలు హారాలు వేసి ఉళ్ళా ఎడతా పోతి బావ పళ్ళికి లేస్తాడు, పోతి బావకు పెళ్ళంట పువ్వెల తోట విడిదంట, పువ్వెల తోట విడిదంట.
విరిసింది వింత హాయి, మురిసింది నేటి రేయి,
అందాల చంద మామ చెంత నుండి అందుకే.
విరిసింది వింత హాయి, మురిసింది నేటి రేయి,
అందాల చంద మామ చెంత నుండి అందుకే.
విరిసింది వింత హాయి, మురిసింది నేటి రేయి. మురిసింది నేటి రేయి.